సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం. 7వ అధ్యాయం 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఈ మధ్యమ షట్కంలో అంటే 7 నుంచి 12వ అధ్యాయం వరకు మధ్యమ షట్కం అంటాం. ఇందులో కృష్ణ పరమాత్మ ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్తున్నారు, అంటే తన నిజస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. అర్జున, నన్ను అందరూ ఈ కృష్ణ రూపుడిగానే అనుకుంటున్నారు, ఈ కృష్ణ రూపం నా నిజస్వరూపం కాదు అని ఆయనే చెప్తున్నాడు. ఈ కృష్ణ స్వరూపం ఇప్పుడు నేను ధరించినది ఈ ద్వాపర యుగంలో ఈ కృష్ణ అవతారం, ఈ రూపం ఇది నా నిజస్వరూపం కాదు. కానీ ఇది చూసి అందరూ ఇది నా నిజస్వరూపం అనుకుంటున్నారు, కనుక నీకు నేను నా నిజస్వరూపం ఏమిటో చెప్తాను. మామూలుగా మనందరం కూడా చిన్నప్పటి నుంచి మన ఉద్దేశం, మన భావన ఎట్లా ఉండేది, భగవంతుడు అంటే ఒక రూపం ఉన్నది ఆయనకి. మనం చిన్నప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి చూసి శివుడు రూపం, విష్ణు రూపం, రామ రూపం, కృష్ణ రూపం ఇవన్నీ చూసేవాళ్ళం కదా. ఒక్కొక్క రూపంని చూసేవాళ్ళం, మనకన్నీ తెలుసు చిన్నప్పటి నుంచే. అప్పుడు మన ఉద్దేశం, మన భావన ఎలా ఉండేది, కృష్ణుడు ఉన్నాడు ఒక చోట, ఆయన కూర్చున్నాడు ఆ రూపంలో, ఆ వ్యక్తిగా ఆయన ఉన్నాడు అనే విధంగానే మనం ఎదిగాం. అదే ఆలోచనతో ఉన్నాం ఇప్పటికీ కూడా. అంటే భగవంతుడు ఒక మనిషిలాగా, మనిషిలాగా కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు ఆయనకు కూడా ఉన్నాయి. మనిషి ఒక చోట ఉన్నట్లుగానే ఆయన కూడా ఆయన ఒక చోట ఉంటాడు అని బాగా నిర్ధారణ చేసుకున్నాం. అంటే సత్యం కాని దాన్ని సత్యంగా బాగా నమ్మాం, సత్యం కాని విషయాన్ని పరమసత్యం అనుకుంటూ జీవిస్తున్నాం. ఎలా జీవిస్తున్నాం, ఆయన ఫలానా చోట ఉంటాడు, శివుడు ఎక్కడున్నాడు కైలాసంలో ఉంటాడు, విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, అలా బాగా మనకు మనసులో ఉంది. శాస్త్రం అంటుంది ఆ రూపం ఉన్నటువంటిది ఆయన నిజస్వరూపం కాదు. రూపం కనుక ఉంటే ఆయన దర్శనం ఇస్తే అది ఎంతసేపు ఉంటుంది, ఆయన మాత్రం అలసిపోడు, ఎంతసేపు నీ ముందే నుంచుంటాడు, వచ్చి నీకు ఆకలి అవుతుంది కాసేపటికి. ఆయన అంటాడు నువ్వు వెళ్ళి అన్నం తినరా నేను వెళ్ళొస్తానంటాడు. సాధారణంగా మామూలు మనిషి అయితే ఆయన మాత్రం ఎంతసేపు ఉంటుంటాడు. లాజికల్గా ఆలోచిస్తే భగవంతుడు ఒక రూపమే అనుకోండి, ఆయనకి ఒకే రూపం ఉంది, మనం అనుకున్నట్లే ఒకే రూపం ఉందనుకోండి, మనలాగే ఒకే రూపం, ఫలానా వ్యక్తి ఒక రూపం ఉన్నాడంటే ఇంకొక రూపంలో ఉండడు కదా. అట్లాగే భగవంతుడిని కూడా మనం అనుకున్నాం కదా, కృష్ణుడు అంటే కృష్ణుడు దిగొచ్చాడు, మీరు అబ్బాయి కృష్ణుడు చూస్తుంది, అట్లా మనం అనుకున్నాం ఒక రూపంలో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మన దగ్గర కనపడుతూ ఉన్నాడు అనుకోండి ఆయన, మరి ఇంకొక భక్తుడు కూడా పిలుస్తాడుగా, అప్పుడు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి మాయమైపోతాడు. అందుకని గోపికలందరూ కూడా సుస్వరంతో అరి ఏడిచేవాళ్ళట. మనం ఏడిస్తే రాగం ఉండదు, అంటే గోపికలు ఏడిస్తే కొంచెం రాగంతో ఏడుస్తారు వాళ్ళు. ఎవరి కోసం ఏడిచారు వాళ్ళు, భర్తలు పిల్లల కోసం ఏడలేదు, కృష్ణుడు కోసం ఏడిచారట. దానికి ఒక శ్లోకంలో చెప్తారు, రురుదుహు పరీక్షితుకు చెప్తున్నాడు భాగవతంలో సుఖమహర్షి. ఏం చెప్తున్నాడు, భాగవతం అంతా కృష్ణుడు యొక్క లీలలే కదా. ఆయన ఏం చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజా, హే రాజన్, రురుదుహు సుస్వరం, ఈ గోపికలందరూ ఏడుస్తున్నారట. రురుదుహు, ఎలా ఏడుస్తున్నారు, చక్కని రాగంలో ఏడుస్తున్నారు. మంచి రాగం. ఏం రాగం అంటే ముఖారి రాగం. నేను చెప్తున్నా ముఖారి రాగం అంటే ఏడుపు వచ్చినప్పుడు ముఖారి రాగం పాడతారు సహజంగా. ఏడుపు రాగం అది, సుస్వరం, చక్కగా ఏడుస్తున్నారట. మామూలు వాళ్ళు ఏడిస్తే చక్కగా శృతి ఉండదు, ఏముండదు, అయ్యో అయ్యో కుర్రో అంటుంటారు. ఇక్కడ వీళ్ళు ఏడవచ్చేటప్పుడు చక్కగా అందంగా సుస్వరంగా ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారట వాళ్ళు? కృష్ణ దర్శన లాలస, కృష్ణుణ్ణి దర్శించాలనేటటువంటి లాలసతో, ఆ కోరికతో. కృష్ణ దర్శన లాలస రురుదుహు. అప్పుడేమైంది, కృష్ణ పరమాత్మ వాళ్ళు ఏడుస్తుంటే, మరి భగవంతుడు కరుణామయుడు కదా, తాసాం ఆవిర్భూత్ శౌరి. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఆ భగవంతుడు ఆవిర్భవించాడట, కృష్ణ పరమాత్మ కనపడ్డాడు. తాసాం ఆవిర్భూత్ శౌరి, కృష్ణ పరమాత్మ శౌరి ఆవిర్భూత్, వాళ్ళ ముందు దర్శనమిచ్చాడు, కనపడ్డాడు. స్మయమానం ముఖాంభు భుజ, చిరునవ్వుతో కనపడ్డాడట. స్మయమానం ముఖాంబుజ. తర్వాత పీతాంబరధర స్రగ్వి, పీతాంబరం పట్టు వస్త్రాలు, చక్కని పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించి, మెడలో మాల ధరించి, స్రగ్వి పీతాంబరధర స్రగ్వి. ఎట్లా ఉన్నాడట కృష్ణ పరమాత్మ? సాక్షాత్ మన్మథ మన్మథ అన్నాడు, మన్మధుడిలాగా ఉన్నాట. అటువంటి కృష్ణ పరమాత్మ కనపడ్డాడు. కనపడిన తర్వాత మళ్ళీ అంతర్ధానమైనాడు. అప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ కాసేపటి ఇంకొక రోజు వస్తాడు. మళ్ళీ ఇదే కథ. చాలా రోజుల తర్వాత వాళ్ళకి తెలిసింది, కృష్ణ నువ్వు అందరి హృదయాల్లో ఉన్నావు కదా, పిచ్చి వాళ్ళు ఈ సంగతి తెలియక ఏడిచాం అప్పుడు, ఇంకా నువ్వు రాకపోయినా మాకేం పర్వాలేదు అన్నారట వాళ్ళు చివరికి. అర్థమైందా? గోపికలు కృష్ణుడి కోసం ఏడ్చి 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 చివరికి వాళ్ళకి విసుగు పుట్టిందట. ఈయన వస్తే ఎంత, రాకపోతే ఎంత. అంగనా మంగనా అంతరే మాధవ, మాధవ మాధవ అంతరే అంగన, అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అన్నారు. అసలు గోపిక కృష్ణుడివే కాదు పో అన్నారట. వాళ్ళకి వివేకం వచ్చింది చాలా కాలం తర్వాత. అప్పుడు కృష్ణుడు నవ్వుకున్నాట, దీనికోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను అనుకున్నాట. నువ్వు అంతరాత్మ దృక్, అందరి హృదయాల్లో చిదాభాస రూపంలో ప్రత్యేగాత్మగా ఉన్నావు, చేతనైతే మా హృదయంలో నుంచి వెళ్ళిపో చూస్తాం అన్నట. చేతనైతే మా హృదయంలో నుంచి వెళ్ళిపో. ఏది అంటే ఇంకా శ్లోకం ఉందిలేండి, చాలా గోపికా గీతంలో వస్తుంది ఇదంతా. నీకు కనుక సామర్థ్యం ఉంటే మా హృదయంలో నుంచి వెళ్ళి చూస్తాం. నువ్వు వెళ్ళలేవు, ఎందుకని? అందరి హృదయాల్లో ఉన్నావు బాబు. ఆయన కష్టం చూడండి, ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళలేడు. అది అసలు భక్తి. ఆయన ఆత్మరూపంగా ఈ శరీరంలో ఉన్నాడని గోపికలు తెలుసుకున్నారు తర్వాత. అంతవరకు భగవంతుడికి తెలుసు వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, ఇప్పుడు నా రూపాన్నే పూజిస్తున్నారని. ఆ భక్తి వల్ల ఒక రోజుకి వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఆ భక్తిలో వాళ్ళ మనసులో అహంకారం మమకారం అన్నీ పోయి, రాగద్వేషాలు పోయి, అందరి హృదయాలలో కూడా భగవంతుడే ఉన్నాడు అని తెలుసుకున్నారు వాళ్ళు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అర్జున నేను అన్నిటి ఎందున్నాను, ఈ సృష్టికి నేనే కారణం. ఈ సృష్టికి నేనే కారణం అంటే ఏమిటి? నేనే ఈ మాయా అపరాప్రకృతి శరీరంలో చిదాభాస రూపంగా ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నాను. ఈ శరీర సృష్టికి నేనే కారణం. నా వల్లనే ఈ శరీరం ఉంటున్నది, తర్వాత నాలోనే కలిసిపోతుంది కూడా. అంటే మన ముఖం అద్దంలో చూసుకుంటే అద్దంలో కనపడుతుంది, మళ్ళీ ఆ ముఖం ఎక్కడికి పోతుంది? వేరే చోటికి ఎక్కడికైనా పోతుందా? ఎక్కడికి పోదు, మళ్ళీ మనలోనే కలిసిపోతుంది. అది నిజం కాదు. అదేవిధంగా ఈ శరీరం ఫ్రేమ్ లాంటిది, అపరాప్రకృతి. మనస్సు కూడా అద్దం, ఒక ఫ్రేమ్ లాంటిది. ఫ్రేమ్ అంటే అద్దం లాంటిది మనస్సు. సర్వత్రా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అందులో ప్రతిబింబిస్తున్నది ఈ మనస్సులో. ఆ ప్రతిబింబం వలన ఈ శరీరం మనస్సు పనిచేస్తున్నది. ఎట్లాగైతే నీ ముఖం అద్దంలో కనపడిందో, నీ ముఖం సత్యమా అద్దంలో ముఖం సత్యమా? మన ముఖం సత్యం, అద్దంలో ముఖం సత్యం కాదు. కానీ అద్దంలో ముఖం ఉపయోగపడుతుందా లేదా? బొట్టు పెట్టుకోవడానికి అద్దంలో ముఖం ఉపయోగపడుతుంది, అద్దం ఉపయోగపడుతుంది, అద్దంలో ముఖం కూడా ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుంది? నా కళ్ళను చూసుకోవడానికి అద్దంలో ముఖం ఉపయోగపడుతుంది, నా ముఖాన్ని చూసుకోవడానికి అద్దంలో ముఖం ఉపయోగపడుతుంది, నా ముఖం మీద తుడుచుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, తలదువ్వుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మ అయినటువంటిది నా స్వరూపం అయినా కూడా నన్ను నేను చూసుకోలేను. ఆత్మ అనేటువంటి దాన్ని నన్ను నేను చూసుకోలేను. మరి ఆత్మని ఎలాగైతే నా ముఖం నేను చూసుకోలేను, ఆత్మ అయిన నేను నన్ను నేను చూసుకోలేను, తెలుసుకోలేను, నన్ను నేనుగా తెలుసుకోలేను. నన్ను నేనుగా తెలుసుకోవాలన్నా ఎలా ఉంటానని తెలుసుకోవాలంటే ఈ శరీరం మనస్సు అనే అద్దం శరీరం అనే ఫ్రేమ్లో ఉండాలి. అద్దం ఎట్లాగైతే ఒక ఫ్రేమ్లో ఉన్నదో, ఈ స్థూల శరీరం అనేది ఒక ఫ్రేమ్ లాంటిది. దీని లోపల మనస్సు, అంతఃకరణం, సూక్ష్మ శరీరం, అద్దం ఉన్నది, అద్దం లాంటిది. ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం కలిపి అపరా ప్రకృతి అన్నాం. ఈ అపరా ప్రకృతి అనేటువంటిది మాయ. ఈ మాయ అపరా ప్రకృతి అయినటువంటి స్థూల సూక్ష్మ శరీరం అదే అద్దంలో, ఏ అర్జున, పరా ప్రకృతి చైతన్యం బ్రహ్మనైన నేను అంతటా ఉండడం వలన, అంతటా ఉన్నాను నేను చైతన్యంగా, ఇందులో వ్యక్తం అవుతున్నాను. ఈ మనస్సులో చిదాభాసంగా, ఉనికి ఎరుకగా, ఆత్మ చైతన్యంగా ప్రతిబింబిస్తున్నాను. ఇది సత్యం. ఆ ప్రతిబింబించడం వలన ఇది చైతన్యం కదా, ఉనికి ఎరుకనున్నది కదా నాకు. నా యొక్క ఇప్పుడు నా ముఖం ఎట్లా ఉంటే అట్లాగే కదా కనపడుతుంది అద్దంలో కూడా. నా ముఖం ఎలా ఉంటే అలాగే కదా కనపడుతుంది. కనుక ఈ చైతన్యం కూడా ఆ మనసులో ప్రతిబింబించడం వల్ల ఆ చైతన్య లక్షణమే మనసుకు వస్తుంది. ముఖం తెల్లగా ఉంటే అద్దంలో కూడా తెల్లగానే ఉంటుంది, నల్లగా ఉంటే అద్దంలో కూడా నల్లగానే ఉంటుంది. అవునా? ఇక్కడ ముఖం ఎలా ఉంటే అక్కడ అలాగే కదండి కనపడుతుంది. అదేవిధంగా ఈ చైతన్యం అనేది దాని లక్షణం ఏమిటంటే ఉండడం, తెలుసుకోవడం, అనుభవానికి వస్తుంది, ఉంటుంది, అనుభవానికి వస్తుంది, తెలుస్తుంది. ఉనికి ఎరుక దాని లక్షణం. ఈ ఉనికి ఎరుక లక్షణం ఉండడం వల్ల ఆ మనస్సు అనే అద్దంలో కూడా ఆ ఉనికి ఎరుక ఏర్పడింది. ఇక్కడ ఉండడం వల్ల, ఇదే అక్కడ ప్రతిఫలిస్తుండడం వల్ల అక్కడ ఏర్పడగానే ఏమైంది, ఆ అపరా ప్రకృతిలో ఆ మనస్సు ఆ ఏర్పడంగానే అహంకారం అనేది వచ్చింది. అహంకారం, అహంకారం అంటే మనం తెలుగులో చెప్పే అహంకారం కాదు, నేను అనే ఆలోచన మనస్సులో. ఈ ఉనికి సత్తుచిత్తులో రాదు, చైతన్యంలో నేను అనే ఆలోచన రాదు. ఆలోచన ఎక్కడొస్తుందండి? ఆలోచన ఎక్కడొస్తుంది? మనస్సులో వస్తుంది. మనస్సులో ఆలోచన రావాలి అంటే ఇప్పుడు ఈ క్లిప్పులో ఆలోచన వస్తుందా? రాదు. ఎందుకంటే దీనికి మనస్సు, ఈ చైతన్యాన్ని తీసుకునే మనస్సు లేదు దీనికి, కానీ ఈ శరీరంలో ఉన్నది. అందుకని ఆ మనస్సు అనేటువంటిది ఆ చైతన్యాన్ని తీసుకొని అహంకారంగా వృత్తి ఏర్పడుతుంది, ఆలోచన, నేను అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ నేను అనే ఆలోచన ఉన్నదా లేదా? నేను, నేను ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ క్లాసులో ఉన్నాను, నేను ఉన్నాను అనే ఆలోచన ఎక్కడొచ్చింది? మనసులో వచ్చింది. అనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ నేను ఉన్నాను అనేది మనసులో వచ్చింది ఆలోచన. అందుకే నా మనస్సులో నా మనస్సు అంటున్నావు అక్కడ, చూసారా? నా మనస్సు, నా మనస్సులో నేను ఉన్నాను అనే ఆలోచన వచ్చింది. ఈ ఉన్నాను అనేది ఎవరిదో తెలుసు అసలు? ఈ చైతన్యాన్ని, ఈ ఉన్నాను అనేటువంటిది మనస్సు అంటున్నది చూసారా? నిజంగా దానిది కాదు, ఈ ఆత్మ చైతన్యాన్ని తీసుకొని మనస్సు ఏమంటుంది, నేను ఉన్నాను అంటున్నది. అక్కడ అద్దంలో ముఖం చూసుకుంటే ఏమంటాం? నేను బాగున్నాను అంటున్నారు. చూసారా, నేను ఈరోజు ఫ్రెష్గా ఉన్నాను. నీ ఈరోజు ఫ్రెష్గా ఉన్నావని నీకెట్లా తెలుసు? నీకెట్లా తెలుసు? చూసుకున్నావా నిన్ను నువ్వు? మరి అద్దంలో చూసుకున్నాను. అద్దంలో చూసుకొని ఫ్రెష్గా ఉన్నాను అనే ఆలోచన వచ్చింది. కానీ అద్దం వల్ల తెలిసింది, కానీ నీకు నీ ముఖం వల్ల నీకు తెలియలేదు కదా. అద్దంలో ఉన్న ముఖం వల్ల నేను ఫ్రెష్గా ఉన్నానని తెలిసింది, కానీ ఈ ముఖం చూసుకోవడం వల్ల తెలియలే. ఎందుకని ఈ ముఖం చూసుకోలేవు నువ్వు? అదేవిధంగా ఆత్మ అనేటువంటిది తనను తాను చూసుకోలేదు, తెలుసుకోలేదు. తాను ఉన్నాను అని తను తాను తెలుసుకోలేదు. నేను ఫ్రెష్గా ఉన్నాను అని నువ్వు దేని వల్ల తెలుసుకున్నావు? ప్రతిబింబ ముఖం వలన తెలుసుకున్నావు, అద్దంలో కనపడ్డ ముఖం వలన తెలుసుకున్నావు ఫ్రెష్గా ఉన్నానని. అదేవిధంగా ఆత్మనైన నేను ఉన్నాను అని చెప్పాలంటే మనస్సులో నేను ప్రతిఫలించి అహంకారంగా అక్కడ నేను ఉన్నప్పుడు అది నేను ఉన్నాను అని నేను తెలుసుకోగలుగుతాను. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతున్నదంటే ఇక్కడ అక్కడ ప్రతిఫలించిన తర్వాత ఆ మనస్సులో ఆ అహంకారం నేను ఉన్నాను అనేది మనస్సుతో పాటు వెళ్ళిపోతున్నది, శరీరంతో పాటు వెళ్ళిపోతున్నది. అది నిజం కాకపోయినా దాంట్లో చేరేటప్పటికి, ఆ పార్టీలో చేరేటప్పటికీ ఇది మర్చిపోయింది. కానీ అక్కడ అద్దంలో ముఖం చూసుకొని ఆ ముఖం నేను అనుకుంటారా మీరు? అది నిజం అనుకుంటారా? అనుకోరు కదా. కానీ ఇక్కడ అనుకుంటున్నాం, అది మనం చేసే పొరపాటు. అక్కడ అనుకోవడం లేదు, కానీ ఇక్కడ అక్కడ దూరంగా ఉంది అద్దం. ఈ ముఖానికి ఆ ముఖానికి దూరం ఉంది, ఎంతో కొంత దూరం ఉంది కదా. ఎంతో కొంత దూరం ఉంటే కానీ కనపడదు, ఇక్కడ ఉంటే ఏం కనపడుతుంది? కొంత దూరం ఉన్నది, అందువల్ల కొంచెం గ్యాప్ ఉండడం వల్ల మనం తెలుసుకోగలుగుతాం అది నేను కాదు, అది నా యొక్క రిఫ్లెక్షన్ అని. కానీ ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ మనస్సు అనేటువంటిది ఆత్మ కలిసిపోయి అట్లా ఉన్నాయి ఒకటిగా. అలా ఉండడం వల్ల ఏమవుతున్నదంటే మనం ఈ నేను ఉన్నాను అనేది మనస్సుది కాదు, నిజంగా అది ఆత్మకు సంబంధించింది పరాప్రకృతి అని తెలుసుకోలేకపోతున్నాం. ఇది రిఫ్లెక్షన్ మాత్రమే, నేను ఉన్నాను అనేది రిఫ్లెక్షన్. ఈ నేను ఉన్నాను అనే రిఫ్లెక్షన్ ద్వారా ఏం తెలుసుకోవాలి? నేను నేను నిజంగా మనస్సు కాదు, మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. ఎట్లాగైతే అద్దంలో ముఖం చూసుకొని ఇక్కడ తుడుచుకున్నారా, అద్దంలో తుడిచారా, ఇక్కడ బొట్టు పెట్టుకున్నారా, అక్కడ బొట్టు పెట్టారా? అక్కడ బాగా బుద్ధి పనిచేస్తుంది, కానీ ఇక్కడ పనిచేయడంలా. ఈ మనస్సు ద్వారా అన్నీ చూస్తూ అన్నీ తెలుసుకుంటూ ఈ మనస్సు ద్వారా నన్ను నేను తెలుసుకుంటున్నాను ఆత్మగా అని తెలుసుకోవాలి, అది జ్ఞానం అంటే. కానీ మనం ఈ శరీరంతో ఒకటైపోయి తాదాత్మ్యం చెంది ఈ శరీరానికి ఉన్న వ్యాధి నాకున్నది అంటాం, శరీరానికి ఉన్నటువంటి ముసలితనం నేను ముసలివాడిని అంటాను. శరీరం ముసలిదనాల అద్దం ఫ్రేమ్ ఇరిగిపోయిందండి, అద్దం ఫ్రేమ్ పాడైపోయింది. పాడైపోతే నాకేంటి, నా ముఖం ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు ఈ ఫ్రేము ఇందాక చూసాం కదా చాంద్రోపనిషత్తులో, ముసలితనం వచ్చేసింది, వ్యాధి వచ్చింది, నా శరీరం ముసలిదైపోయింది అనాలి. నేను ముసలివాడిని అయిపోయినాను అంటావేంటి? మనస్సులో దుఃఖం వచ్చింది, నా మనస్సులో దుఃఖం వచ్చింది, ఈ మనస్సులో అద్దంలో మరకైంది. అద్దంలో మరకైతే నీకేంటి బాధ? అద్దంలో మసైంది, మరకైంది, దుమ్ము పడింది, మట్టి పడింది, బురద పడింది. పడితే అరే ప్రతిబింబ ముఖానికి ఏమన్నా అవుతుందా? మురికి అంటుతుందా? ఉంటుంది కదా. మనస్సులో కూడా రాగము, ద్వేషము, కోపం, శాపం, దాని లక్షణం అది అసూయ, రకరకాలుగా ఉంటూ ఉంటుంది. అన్ని అద్దాలు ఒక రకంగా ఉంటాయా? ఉండవు కదా. దుమ్ము పట్టిన అద్దాలు, మురికి పట్టిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు రకరకాలుగా ఉన్నాయా లేదా? అదేవిధంగా మనస్సు కూడా రకరకాలుగా ఉంటుంది, అది అపరాప్రకృతి, అది మాయ. ఆ మాయ అపరాప్రకృతి ఆ అద్దాన్ని శుభ్రం చేస్తే ఆ ప్రతిబింబం చక్కగా కనపడి నేను ప్రతిబింబం చక్కగా కనపడితే మంచి ముఖం బొట్టు పెట్టుకుంటాం, సరిగ్గా కనపడకపోతే బొట్టు పెట్టుకోలేదు. అదేవిధంగా మనస్సు అనే అద్దం చక్కగా శుభ్రంగా ఉంటే కోపం తాపం ఈర్ష రాగం ద్వేషం లేకుండా కొంచెం తగ్గి ఉంటే చాలు, పూర్తిగా పోవక్కర్లేదు, కొంచెం తగ్గినా కూడా అప్పుడు ఏమవుతుంది, కొంచెం తగ్గితే ఆ మనస్సు శుద్ధంగా ఉంటే నా ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తుంటే అది దీన్ని తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రతిబింబం ద్వారా ఈ యొక్క సత్తు చిత్తుని గ్రహించగలుగుతుంది, లేకపోతే గ్రహించలేదు. అందుకని కృష్ణ పరమాత్మ కోపాన్ని తగ్గించుకో, కామాన్ని తగ్గించుకో, అసూయ తగ్గించుకో ఇవన్నీ చెప్తారు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మనస్సును శుద్ధం చేయంటాడు, ఎందుకంటే మనస్సులో ఆత్మ ప్రతిఫలిస్తోంది కదా నేను నేను అని. అందులో గనక కోపం తాపం ఈర్ష అసూయ ఉంటే ఏమవుతుందంటే ఆ నేను అనేది శరీరం భ్రమపడిపోతుంది. రాజసిక మనస్సు తామసిక మనస్సు అయితేనేమో శరీర అభిమానంలో పడిపోయి అనాత్మ అద్దాన్ని పట్టుకుంటుంది, అద్దాన్ని అద్దం ఫ్రేమును పట్టుకుంటుంది. పట్టుకున్నాం కదా ఇప్పుడు, అది వదిలించడానికి ఎంత కష్టపడుతున్నావు ఇప్పుడు, సంవత్సరాల తరబడి తుడిచి 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 మనస్సుని ఆహా తుడిచినా కూడా గురువు గారు ఎంత చెప్పినా సరే, మనవడు మనవరాలు ఇల్లు వాకిలి ధనం డిపాజిట్లు నా ఆస్తి నా సొమ్ము ఇది ప్రధానం కానీ భగవద్గీత దానికి ఉంది చెప్తూ ఉంటుంది. అసలు చెప్పే సత్యాన్ని గ్రహించడానికి మనం అంటే మనస్సు సత్వగుణంలో లేకపోతే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని శుద్ధం చేస్తే సత్వగుణం, మురికి పెడితే తమో గుణం రజోగుణం లాంటిది. కాస్త మట్టి పోసాం అనుకోండి, దుమ్ము పోసాం అనుకోండి అద్దం మీద ముఖం ఏం కనపడుతుంది, కనపడదు. మన మనస్సు కూడా అద్దం లాంటిది. రజోగుణం తమో గుణం అనేటువంటిది మురికి, ఈర్ష అసూయ కోపం తాపం అనుమానం ఇవన్నీ వస్తుంటాయి మనస్సులో. ఎంత చెప్పినా తెలుసు మనకి చెడు వస్తున్నది రావద్దు రోజున ఫోర్స్గా వస్తుంది, లోపల కోపం వస్తుంది. ఎంత అన్నా సరే అనుకున్నాను మంచిగా ఉండాలని అనుకుంటున్నాను కానీ కానీ ఏమిటి కానీ అర్ధన ఇవన్నీ కూడా అంతటి పవర్ఫుల్ ఆ మనస్సు. అర్థం చూడండి ఎంత అట్రాక్షన్, అద్దాన్ని ఎన్నిసార్లు చూసుకుంటాం ఏమిటి దానికి అంత అట్రాక్షన్. పోతూ రోడ్డు మీద పోతూ కారుకి అద్దంలో ఉంటే అద్దం ఉంటే అద్దం మనం చూసుకుంటాం ముఖం. స్కూటర్ మీద పోతూ ఉంటారు చూడండి, టూ వీలర్ మీద రెండు పక్కల రెండు అద్దాలు ఉంటాయి, ఇట్టుకుంటారు స్కూటర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిల్చొని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఆ మనస్సు అద్దం లాంటి మనస్సు మీద ఎంత వ్యామోహం చూస్తారా, తన స్వరూపం అందులో కనపడుతున్నది కానీ మర్చిపోయినాం కదా. దానికి గంటల తరబడి ఉపన్యాసం చెప్పాలా గురువు గారు, చెప్పాల్సి వచ్చిందే, చెప్పినా కూడా అర్థం కావడం లేదే. అర్థం కాకపోతే పర్వాలేదు, చెప్పేది సత్యమా కాదా అని చెప్పి సందేహం వస్తున్నదే. అసలు వినేవాళ్ళు ఎవరున్నారు అసలు ఈ విషయాన్ని, వినేవాళ్ళు ఉన్నా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కృష్ణ పరమాత్మ అంటున్నారు అహం ప్రభవః ప్రళయః, నేనే ఉత్పత్తి స్థానాన్ని నేనే లయస్థానాన్ని నేనే స్థితి కారణం అన్నారు. లేకపోతే ఈ మాయా శరీరానికి దీనికి ఎక్కడుంది అసలు ఉండడానికి, ఇది జడం రక్త మాంసాలు ఎముకల గూడు ఇది కానీ మనస్సుకి ఏంటి రూపం చెప్పండి, ఎలా ఉంటుంది మనస్సు, ఇలా ఉంటుందని చెప్పండి, చెప్పలేదు. కనుక ఈ యొక్క పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం మీద ఇంత వ్యామోహం ఇంత తాపత్రయం ఇంత అభిమానం ఎలా వచ్చిందయ్యా అంటే ఆ యొక్క ప్రతిబింబం వలన వచ్చింది. ఈ ప్రతిబింబం అంటే చైతన్య ప్రతిబింబం, ఇది ఒక చైతన్యము, ఇది ఒక ప్రతిబింబం ఏర్పడింది, దీనివల్ల అహంకారం అనేటువంటిది నేను నేను అనే వృత్తి ఏర్పడిందని చెప్పి ఎవరికి తెలుసు, ఎంతమంది వింటున్నారు, ఎవరు చదువుతున్నారు అసలు, అది భగవద్గీత చెప్పేది. ఇక్కడ మనమేమనుకుంటాం భగవద్గీత కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ అని కళ్ళకద్దుకుంటాం, పూజ చేస్తాం, పుష్పం వేస్తాం. కృష్ణుడు అంటున్నారు నన్ను పూజిస్తారు నా భగవద్గీత పూజిస్తారు నేను చెప్పేది అర్థం చేసుకోరంటాడు ఆయన. కృష్ణుడు ఏమంటున్నాడు చూడండి, మానుషీం తను ఆశ్రితం, నన్ను పూజిస్తున్నారు మనిషిగా పూజిస్తున్నారు, నేను చెప్పిన భగవద్గీతను పుస్తకంగా పూజ భూములు పెట్టుకుని పూజ చేస్తున్నారు అర్జున, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకునే నాథుడు లేడు, అర్థం చేసుకుని చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాడు లేడు, విన్నా అర్థం చేసుకునేవాడు లేడు అన్నాడు. ఎక్కడ? భగవద్గీతలోనే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. ఈ పరమ సత్యాన్ని ఏదో పెద్ద ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు జనాలు. ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంత కష్టపడుతున్నారు ఏమిటన్నాడు. అయినా ట్రై చేస్తాను మళ్ళీ 7వ అధ్యాయంలో కూడా అని చెప్పి చెప్తున్నారు పాపం కృష్ణ పరమాత్మ. కనుక ఏకరూప కృష్ణ నిజస్వరూపం కాదు. ఏకరూపంగా చూస్తే ఒక పక్కనే చూడాలి, ఇట్లాగే చూడాలి. ఎందుకంటే ఇక్కడ లేడు కదా. కృష్ణ 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 ఇట్లాగే చూడాలి. ఇలా తిప్పలే, ఇలా తిప్పలే. ఎందుకంటే ఈ రూపంలో ఇక్కడే ఉన్నాడు కదా, ఆయన అక్కడ లేడు కదా. అది ఆ కృష్ణే భగవంతుడే అన్నిగా మారాడు అని చెప్పామనుకోండి. భగవంతుడు సృష్టి చేశాడు, భగవంతుడే ఈ సృష్టిగా కనపడుతున్నాడు అన్నామనుకోండి. విశ్వరూపంగా నేనే అంతటా ఉన్నాను, అన్నీ నేనే స్వరూపం, నా స్వరూపమే అన్నాడు భగవంతుడు. అప్పుడు ఎక్కడ చూడాలి మనం? ఎటువైపు చూడాలి? ఎటు చూసినా ఈశా వాక్యం ఇదం సర్వం. ఎటు చూసినా ఆయన రూపమే. ఆయన ఆ రూపంలో ఉన్నాడు, ఆయన ఆ రూపంలో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడు, ఈ వస్తువు రూపంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మనకు అందుకనే హిందూ ధర్మంలో చూసారా అన్ని భగవంతుడని ఎందుకంటాము అర్థమైందా? ఇప్పుడు నీ ఇష్టదేవత కావాలంటే పూజించుకుంటే పూజించుకో, అది ఒక మెట్టు మాత్రమే, దానికి పై మెట్టు అది చూస్తే అంతవరకే. కానీ ఆయన అన్ని రూపాలలో చూస్తే ఆయన్ని నువ్వు ఎప్పుడైనా మిస్ అవ్వగలవా? ఆయన అన్ని రూపాల్లో ఉన్నాడండి. ఫలానా టైంలో ఫలానా రూపంలో చూడాలని అవసరం ఉందా? ఇప్పుడు ఆయన అన్ని రూపాల్లో అంతటా ఉన్నప్పుడు 24 గంటలు ఆయన మీతో ఉన్నాడా లేదా? ఎందుకంటే ఈ రూపంలో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడు, అంతటా ఆయనే కదా ఉన్నాడు. ఈ రూపం ఆ రూపం ఏమిటి అసలు? ఏ రూపంలో లేడు ఆయన? ఏ రూపంలో ఎక్కడున్నాడండి? ఇది నల్లగా ఉంది కదా, స్పాంజ్ కదా. ఇందులో ఎక్కడున్నాడు కృష్ణుడు? మరి అప్పుడు ఎందుకు ప్రహ్లాదుడి చరిత్ర చదువుతావు? ప్రహ్లాదుడి చరిత్ర ఎందుకు చదువుతావు? ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? తండ్రి అడిగాడు, సరే ఎక్కడున్నాడు రా నీ నారాయణ అని అన్నాడు. అంటే నారాయణ అంతటా ఉన్నాడు నాన్నగారు అన్నాడు. అప్పుడు నవ్వాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చూస్తూ. అంతటా ఉంటాడా? ఇంతకంటే పిచ్చి ఏమన్నా ఉందా నీకు? అంతటా ఎట్లా ఉంటాడు? ఆయనకి తెలుసు అంతటా ఉండడు అని తెలుసు. అందుకని వీడిని ఎగతాళి చేయడం కోసం ఈ స్తంభంలో చూపించు, గుళ్ళో చూపించని అడగలే, ఈ స్తంభంలో చూపించు అన్నాడు. ఎందుకంటే స్తంభంలో ఉండడు, వీడు చూపించలేడు. అప్పుడు వీడు నేను చెప్పిన దారికి వస్తాడు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు, నేను హే నారాయణ నిన్ను నేను నమ్మాను, నువ్వు అంతటా ఉన్నావని చెప్పి నేను ఆరాధిస్తున్నాను. నేను అనుకున్న ఈ సత్యం గనక సత్యమైతే, నువ్వు అంతటా ఉన్న విషయం సత్యమైతే నాకు ఈ స్తంభంలో వచ్చి కనపడాలి నువ్వు అన్నాడు. నా భక్తి గనక సత్యమైతే, నేను నమ్మినటువంటి విషయం నువ్వు అంతటా ఉన్నావు అనే విషయం సత్యమైతే, మా నాన్నగారికి నా భక్తిని నువ్వు నిరూపించాలంటే నువ్వు ఇందులో నాకు ప్రత్యక్షం కావాలన్నాడు. వచ్చాడు, దర్శనం ఇవ్వడానికి రాలే. ప్రహ్లాదుడికి దర్శనం ఇవ్వడానికి వచ్చాడు. హిరణ్యకశిపుడు బుద్ధి సరిగా లేకపోవడం వలన దర్శనం ఇచ్చినా కూడా ఆనందించలేకపోయినాడు. చూశారా, హిరణ్యకశిపుడికి పుట్టాడు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడు చేతులు ఎత్తి జోడించాడు, నమస్కారం చేసి, అందుగలడిందులేడని సందేహం వలది చక్రి సర్వోపగతిని చూడండి నాన్నగారు, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని సందేహం వద్దు, మీకు కనపడతాడు ఆయన అన్ని చోట్ల అని చెప్పి విశ్వాసంతో పిలిచేటప్పటికి భగవంతుడు సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడికి. అదే హిరణ్యకశిపుడు ఏం చేశాడు చూసారా? గద తీసుకున్నాడు. నమస్కారం చేయాల్సింది పోయి గద తీసుకున్నాడు. దేని కొరకు? నరసింహ అవతారంలో ఉన్న భగవంతుడితో యుద్ధం చేయడానికి గద తీసుకున్నాడు. ఏ ప్రహ్లాదుడు నమస్కారం చేస్తే హిరణ్యకశిపుడు ఎందుకు నమస్కారం చేయలే? చూడండి మరి, అంటే అక్కడ రజోగుణం తమోగుణంతో నిండి ఉన్నది మనసు. ప్రహ్లాదుడికి సత్వగుణం ఉండడం వలన అంతటా భగవంతుడిని దర్శించగలిగాడు ఆయన. ఆ కథ ఎందుకు చెప్పారంటే సద్రూపంగా ఉన్నాడు అని చెప్పడం కోసం మనకు చెప్పారు. అంతేగాని స్తంభం పగిలి చీల్చుకొని హిరణ్యకశిపుడు వచ్చాడని కాదు, ఆ హిరణ్యకశిపుడిని చంపడం కోసం ఆయన నరసింహావతారం అందులో వచ్చాడని చెప్పడం కోసం కాదు. ఆయన సత్రూపంగా ఉన్నాడు అందులో. మనకు సత్రూపంగా అంటే ఇప్పుడే అర్థం కావడంలా, చిన్నప్పుడేం అర్థం అవుతుంది? ఇప్పుడే 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత సత్రూపంగా అంటే ఏమిటండి సత్ అంటాం. 6 ఏళ్ల వయసులో ఏమర్థం అవుతుంది మనకు? అందుకని హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ అవతారం సమ్మల్లో వచ్చాడు. ఎలా చంపాడు ఆ కథంతా తెలుసు కదా మీకు. ఎలా చంపాడు? పగలు చనిపోకూడదన్నాడు, రాత్రి చనిపోకూడదు నేను అనుకున్నాడు హిరణ్యకశిపుడు. వరాలన్నీ కూడా ఆయుధాలతో చనిపోకూడదన్నాడు, మనుషుల చేత చంపకూడదన్నాడు, మృగాల చేత చంపకూడదన్నాడు. వీడిని ఎట్లా చంపేది అసలు ఈ హిరణ్యకశిపుడిని? అరాచకాలు చేస్తున్నాడు, ప్రహ్లాదుణ్ణి బాధ పెడుతున్నాడు. నేనే దేవుణ్ణి అంటున్నాడు, దేవుడే లేడు నేనే దేవుణ్ణి అన్నాడు హిరణ్యకశిపుడు. ఏం చేయాలి భగవంతుడు? దానికి తగినట్టుగా అవతారం తీసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సద్రూపంగా వ్యక్తమైనాడని మనకు తెలియజేయడం కోసం దాన్ని అలా రూపం చెప్పి కథ రూపంలో చెప్పారు. దాన్నే త్యాగరాజుల వారు పాడారు. సత్తా మాత్రమా చాల నమ్మితేని, సత్తుగా ఉన్నాడు, ఉన్నది ఉన్నది అనే రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ధవనం ఉంది చూడండి, ధవనం ఉన్నది అన్నాం. ఆ ఉన్నది అనేది, ఆ ఉనికి అనేది, ఇప్పుడు ఉనికి అనేది ధవనం రూపంలో కనపడటం వలన జాగ్రత్తగా వినండి, ఉనికి అనేది ఆత్మస్వరూపం, ఆత్మకి వేరే రూపం లేదు. ఆ ఉనికి అనే దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఒక నామరూపం మాయ అపరాప్రకృతి ద్వారా పరాప్రకృతి సత్తుని గ్రహించాలి. సత్తుకి రూపం లేదు. సత్తుని తెలుసుకోవాలంటే ఈ అపరాప్రకృతి కావాలి. ఇది చూడంగానే ఏముంది నా చేతిలో చెప్పండి? ధవనం ఉన్నది. ధవనం ద్వారా ఉన్నది అనే దాన్ని గ్రహించారు ఇప్పుడు, చూసారా? కనుక ధవనం అనేటువంటి పేరు ఆ రూపం అపరాప్రకృతి. ఉన్నది అన్నారు చూసారా, రెండు మాటలు చెప్పారు. ధవనం ఉన్నది, ధవనం అపరాప్రకృతి, ఉన్నది పరాప్రకృతి. ధవనం ఉన్న చోట గులాబీ లేదు, గులాబీ ఉన్న చోట ధవనం లేదు. కానీ ధవనం గులాబీ ఈ రెండింటిలో ఒకటి సామాన్యంగా ఉన్నది సాధారణంగా. ఏమిటది? ఉన్నది. కనుక ఈ యొక్క జాజిపూల ఉన్నది, మైకు ఉన్నది, రికార్డు ఉన్నది, పుస్తకం ఉన్నది, ఆమె ఉన్నది, ఇది ఉన్నది, అవన్నీ పేర్లు మారుతున్నాయి. అవన్నీ అపరాప్రకృతి, మారేవి నశిస్తాయి. నశిస్తున్నాయా లేదా? ఎంతసేపు ఉంటుంది ధవనం? ఎండిపోతుంది. ధవనం ఎండిపోయి ఉన్నది, తర్వాత ఏముంది? పొడి చేస్తాం, పొడి ఉన్నది, పొడి నీళ్ళల్లో కలుపుకుంటాం, పొడి నీళ్ళల్లో ఉన్నది. ధవనం లేదు, పొడి ఉన్నది, పొడి నీళ్ళల్లో కలిసిపోయింది, పొడి కూడా లేదు, నీళ్లున్నాయి. ఉన్నది అనేది ఉన్నదా లేదా? ఆ ఉన్నది అనేది సత్యం, దానికి మరణం లేదు. చూసారా? నామరూపాలు మరణిస్తాయి. ఇప్పుడు ధవనంలా చోట్ల మన శరీరాన్ని తీసుకోవాలి. ధవనం చెప్పినట్లుగానే ఇప్పుడు మన శరీరం ధవనం లాంటిది అనుకోండి. ఇక్కడ ఏం చెప్తాను? శరీరం ఉన్నది, నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? శరీర రూపంలో ఉన్నాను. ఆ ఉన్నాను అనేది పరాప్రకృతి, ఆత్మస్వరూపం. ఎలా ఉన్నాను? స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను. అది ఆ స్త్రీ పురుషుడు ఆ రూపం అపరాప్రకృతి. ఇది నశిస్తుంది, ఈ రూపం నశిస్తుంది, ఇంకొక రూపం నశిస్తుంది, ఏ రూపమైనా నశిస్తుంది. ఆ ఉన్నది అనేటువంటిది మాత్రం ఇంకొక రూపంలో ఉంటూనే ఉంటుంది. కనుక దాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఇదంతా కూడా. ముందు అనేక విధాలుగా చెప్తారు కృష్ణ పరమాత్మ. ఈ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఇప్పుడు ఆ తత్వమసి ఛాందోగ్యం మనం చదివాం 6వ అధ్యాయం. సత్యం సత్ త్వమసి, ఆ సత్తు నువ్వే అయి ఉన్నావు. నువ్వు అన్నప్పుడు నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు, నేను అంతటా ఉన్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అన్ని రూపాల్లో ఉన్నాను అని 7వ శ్లోకం నుంచి చెప్తున్నారు. చూడండి, చదువుతాం ఇప్పుడు 6వ శ్లోకంలో. జగత కృష్ణస్య తథా ప్రళయ. ఈ జగత్తు అంతా కూడా ఏముందండి? జగత్తు మొత్తంలో 3 విషయాలు, పుట్టడం, ఉండడం, కనుమరుగైపోవడం, ఉత్పత్తి, స్థితి, ప్రళయ. వీటి ఉత్పత్తికి, వీటి స్థితికి, వీటి ప్రళయానికి కారణం ఎవరంటే ఆత్మతత్వం. ఆత్మే ఆ రూపాలలో కనబడుతూ ఉన్నది. రూపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఉన్నది అనేటువంటి ఆత్మతత్వం పోదు, అది కంటికి కనపడదు. అప్పుడు నువ్వేం చేయాలి, ఇది ఆత్మతత్వం కాదు అంటే నీకు ఆత్మ కనపడదు వేరే, అద్దంలో ముఖం చూసుకొని ఇది నేను కాదు అని అంటే పని కాదు. పని కాదు, ఏం పని, బొట్టు పెట్టుకునే పని కాదు. అద్దంలో ముఖం చూసుకున్నావు, చూసుకొని ఇది నేను కాదు అని అంటే ముఖాన్ని తుడుచుకోలేవు, ముఖం మీద బొట్టు పెట్టుకోలేవు. పని కావాలి కదా, మనం ఏం పని, తల దువ్వుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అలంకరణ చేసుకోవాలి, ఈ పని కావాలంటే ఏం చేయాలి, ఆ ముఖాన్ని ఉపయోగించుకోవాలా లేదా. ఎందుకని, ఎంత అందంగా ఉన్నా కూడా నువ్వు మిస్ యూనివర్స్ కూడా ఆమె నాకు చూసుకోలేదు ముఖం, ఎంత అందంగా ఉన్నా కూడా. అదేవిధంగా ఈ వస్తువుల ద్వారా, ఈ శరీరం ద్వారా ఈ ఆత్మతత్వాన్ని గ్రహించమని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆయన చెప్పే మాటల్లో అంతరార్థాన్ని గ్రహించాలి. మూర్ఖత్వంతో, అమాయకత్వంతో, అజ్ఞానంతో జీవించాం. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఈ సంస్కృతిలో పుట్టాం, ఏదో మంచి అలవాట్లు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాం, మంచి ఆలోచనలతో ఇక్కడికి వచ్చాం. ఇది ప్రయత్నం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎంత ప్రయత్నం చేయాలి అంటే అర్థమయ్యే వరకు ప్రయత్నం చెయ్యాలి. ముఖం చక్కగా కనపడే వరకు తుడుస్తావా లేదా అర్థాన్ని, ఈ విషయం అర్థమయ్యే వరకు మనసును శుద్ధంగా చేస్తూనే ఉండాలి. అందుకని ఆత్మచింతనమే చెయ్యాలి. ఆత్మచింతనం చేయగలిగే శక్తి వరకు వచ్చే వరకు భగవత్ చింతనం చెయ్యాలి. ఆత్మచింతనం చెయ్యగలిగిన శక్తి వచ్చే వరకు భగవత్ చింతనం చేస్తూనే ఉండు. ఒక మెట్టు ఎక్కుతున్నామంటే పై మెట్టు, కింది మెట్టు వదిలిపెడుతున్నాము అంటే పై మెట్టు ఆసరా దొరికితేనే కదా వదిలిపెట్టాలి. పై మెట్టు ఆసరా దొరకకుండా కింద మెట్టు మీద నుంచి కాలు తీసామనుకో ఏమవుతాం, పడిపోతాం. అందుకని రూపాన్ని ఉపాసించమని చెప్పారు ముందు. ఒక ఆవిడ చెప్తోంది, అసలు నాకు నమ్మకమే లేదండి దేవుడు అంటే, ఈ రాహు కేతు గ్రహాలన్నీ నమ్మేదాన్నే కాదు నేను. నేను ఒక నాస్తికురాలను అనుకోండి, ఆవిడ ఓల్డ్ స్టూడెంట్, నాకు బాగా తెలుసు చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుసు, నేనే నమ్మనండి ఇవన్నీ. అంత సైన్స్ ప్రకారంగా ఆవిడ అంత ఆలోచిస్తుంటుంది, ఈ గ్రహాలు కేతు రాహు శని ఇవన్నీ ఏంటండి, అసలు ఈ దేవుడు ఏమిటి, ఈ రూపాలు ఏమిటి, ఇవన్నీ ఏం లేవు అన్నది. ఈరోజు దేవుణ్ణి నమ్మే స్థితికి వచ్చింది. ఎందుకంటే అన్ని సమస్యలే, ఇటు పక్కన సమస్యలు, అటు పక్కన సమస్యలు, కూతురు సమస్య, అల్లుడి సమస్య, భర్త సమస్య, అన్ని సమస్యలు వచ్చి ఒకటే పక్కన పీకుతున్నాయి, ఇటు అటు అటు ఇటు. ఇంకేమి చేయలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇప్పుడు రాహుకి కేతువుకి శనికి అందరికీ శాంతి చేస్తున్నది, దేవుణ్ణి నమ్ముతున్నది ఇప్పుడు. అప్పుడే నమ్మి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదు కదా. కనుక దేవుడు లేడు అంతా ఏమీ లేదు అనే స్థితికి నీకు రావాలి అంటే ముందు దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి పూజించు. బాగా పూజ చేసిన తర్వాత నీకు ఎటువంటి సాధన కావాలి ఏమిటి అని చెప్పి ఆయన చూసుకుంటాడు. ఎందుకు అంత అహంకారం, దేవుడు లేడే అనే అంత అహంకారం ఎందుకండి. కనుక వేదాంతం వింటున్నా కూడా మీ ఇష్ట దేవుణ్ణి మీరు వదిలిపెట్టకూడదు. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని నాకు నీ నిజస్వరం చెప్పే వరకు నేను వదిలిపెట్టాలని పట్టుకోవాలి. 100 సార్లు అడగాలి, 1000 సార్లు అడగాలి. అడిగితే తక్షణం జ్ఞానం ఇచ్చి తీరుతాడు ఆయన. ముందు ఆయన మీద మనకు ప్రేమ కావాలి కదా, ఆయన ప్రేమలో పడాలి మనం, పడి ఆయన్ని పూజించాలి. పూజిస్తే ఆయన తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. గోపికులకు అర్థమయ్యేటట్లు చేయలే, మనకు చేస్తాడు. అందుకని భక్తి లేని వాడికి జ్ఞానం రాదు, ఒక్కటే మాట, భక్తి లేని వాడికి జ్ఞానం రాదు రాదు రాదు. భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, అత్యంత విశ్వాసం ఉండాలి. కరిగిపోవాలి భగవన్ నామం చెప్తే, మనసు కరిగిపోవాలి, భగవంతుడే సర్వస్వం కావాలి. అంతటి భక్తిలో భగవంతుడి కోసం 2 కన్నీటి బొట్లు కారిస్తే మన జీవితంలో కంటి నీరు రాదు, ఏడిచే పని ఉండదు. ఆనంద భాష్పాలే వస్తాయి కానీ దిగులుతో ఏడిచే పని ఉండదు. ఎందుకంటే ఆయన తుడిచేస్తాడు, ఆయన కోసం 2 బొట్లు రాలిస్తే ఇంకెక్కడే ఉండవు, మిగలవు. ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి జ్ఞానాన్ని విషయాన్ని చెప్తున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. చూడండి తర్వాత శ్లోకం. మత్తపరతరం నామ్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. చాలా ముఖ్యమైన శ్లోకం. మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ. అవుట్ అంతే, నా కంటే వేరే ఏమీ లేదు ఈ ప్రపంచంలో. హే ధనంజయ, మత్తః నాకంటే, అన్యత్ పరతరం నాకంటే నా పైన మరొకటి ఏమీ లేదు. కించిదపి, కించిద్ ఏ కొంచెం కూడా లేదు. నేను తప్ప మరి ఏమీ లేదు ఈ ప్రపంచంలో, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను అంటున్నాడు ఆయన. అప్పుడు నేనే ఉన్నాను అంటే ఇంకేమీ లేదనే కదా అర్థం. ఏమీ లేదంటే ఏమిటి అర్థం? ఆయనే ఉన్నాడు, అప్పుడు ఉన్నదంతా ఆయనే అని అర్థం. చూసారా, నేను తప్ప ఈ ప్రపంచంలో మరేది లేదు అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి, నేను తప్ప ఈ ప్రపంచంలో మరేమీ లేదు అన్నాడు. అంటే అప్పుడు ఉన్నదంతా నువ్వేనా? అవును, ఉన్నదంతా నేనే. మరి నాకు నువ్వుగా కనపట్టలేదే అన్నాడు. నేను కృష్ణ రూపంగా మాత్రమే లేను, అన్ని రూపాలుగా నేనే ఉన్నాను అని అర్థం ఆ మాటలు. అంతే కదండి, ఈ ప్రపంచంలో నాకంటే వేరుగా ఏం లేదు అన్నాడు. ఇప్పుడు దాని వెనకాల ఎంత అర్థం ఉందో చూసారా, కొంచెం బుద్ధి ఉంటే మనకు ఆయన చెప్పే మాట అర్థం అవుతుంది. నేను తప్ప ఈ ప్రపంచంలో ఏమీ లేదు అన్నాడు. అంటే అప్పుడు నువ్వే ఉన్నావు అంతటా? అవును, నేనే ఉన్నాను. అప్పుడు ఈ దవనం కూడా నువ్వేనా? అవును. ఇంకందులో సందేహం ఏంటి? నేను చెప్పాను కదా నాకంటే వేరే ఏమీ లేదు. మరి అప్పుడు ఈ దవనం కూడా నువ్వేనా అన్నాడు. అవును. ధవనం నువ్వా? అవును అవును అవును. ఎట్లా? ధవన రూపంలో నేనే ఉన్నాను. అయితే ఇప్పుడు ధవనం చూసేటప్పుడు నిన్ను చూస్తున్నాను అని అనుకోవాలా నేను? అవును, ధవనం చూస్తున్నా కూడా నువ్వు నన్నే చూస్తున్నావని భావించి. ఏ, ఎందుకు భావించాలి? అసలు నేను కాకుండా వేరే ఏముంది? నేను ఒప్పుకోను, ధవనం ధవనమే, నువ్వు వేరు. అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ధవనం వేరు నేను వేరంటే ధవనం ఉన్న చోట నేను లేనా అని అడుగుతున్నాడు పరమాత్మ. ధవనం దేవుడు కాదన్నావు, అవునా? అంటున్నారు కదా, ధవనం దేవుడు ఎట్లా అవుతాడండి అన్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా ఏం చెప్పినట్లయింది? నువ్వు కాదు అంటే ధవనం ఉన్న చోట నువ్వు లేవు పోవయ్యా అన్నట్లే కదా, అవునా కాదా? అంటే ధవనం లేని చోటు ఉన్న చోట ఆయన లేడా? అంటే భగవంతుడు అంతా లేడు, అంతటా లేడు అన్నట్లే కదా, అవునా కాదా? ఇప్పుడు నువ్వు భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే నువ్వు ధవనంలో భగవంతుడిని చూసి తీరాలి, కృష్ణుడిగా చూడక్కర్లేదు. ధవనమే భగవద్ రూపంగా చూడు. నది భగవంతుడి రూపం, కొండలు భగవంతుడి రూపం, చెట్లు భగవంతుడి రూపం. ఎందుకు? మత్తః పరతరం న అన్యతస్ నేను తప్ప ఇంకేమీ లేదన్నాడు. అప్పుడు ఉన్నవన్నీ నువ్వేనా? అవును. ఏమిటవన్నీ చెప్తున్నారు, లైక్ లిస్ట్ చెప్తాడు ఆయనే. తర్వాత ఏమేమి నేను చెప్పనా నీకు? ఒకటి అంటే నేను చెప్పినా నువ్వు ఒప్పుకోవడం లేదు కదా, నేను చెప్తాను, నేనే వరుసగా చెప్పుకుంటానే, నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఎందులో ఉన్నానో నేనే చెప్పుకుంటాను, అప్పుడు విను అంటున్నాడు. నేను ఎట్లా ఉన్నానో తెలుసా అన్నింటిలో? మయి సూత్రే సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నేను ఎలా ఉన్నానో తెలుసా అర్జున? మణులలో సూత్రంలాగా ఉన్నాను. మణులు నవరత్నాల మాలను చూసారా, దాన్ని దారాలుగానికి పుచ్చామనుకోండి, ఈ నవరత్నాలన్నీ రంగురంగులవన్నీ మాలగా ఉండాలంటే ఏముండాలి లోపల? సూత్రం ఉండాలి. సూత్రే మణిగణాయివ, నేను ఈ సూత్రంలో ప్రోతం అంటే గుచ్చబడినాయి. ఈ నామ రూపాలన్నీ కూడా ఈ సత్తనే దారంలో, సప్త సప్త చిత్ దారంలో ఈ నామరూపాలన్నీ కూడా మనుషులు, వృక్షాలు, జంతువులు, కొండలు, కోనలు, గుహలు, వాగులు, వంకలు అన్ని గుచ్చబడినాయి సూత్రాలలాగా, అంటే మణులలాగా. కనుక అన్ని నామరూపాలు మణుల లాంటివి, వాటి వెనకాల ఉన్న సత్ సూత్రం లాంటివి. ఆ సత్ లేకపోతే అవి ఉండలేవు. కనుక నువ్వు ఆ సత్తుని సూత్రాన్ని మర్చిపోయినావు, మణుల ఆశలో పడిపోయినావు. మణి హారం చూడండి ఎంత బాగుందో అన్నారు. హారం హారంగా ఉండాలంటే లోపల సూత్రం ఉండాలి, లేకపోతే తెలుసుకోలేము. కనుక భగవంతుడికి రూపం లేదు, ఆయన అన్ని రూపాలలో కనపడుతున్నాడు. అందుకని అందరికి నమస్కారం చేస్తాం మనం, నమస్తే నమస్తే. ఎందుకు? ఆ సత్తు చిత్తు పరమాత్మ ఈ రూపంలో ఈ రూపంలో. అందుకని దేనికైనా మనం చేతికి అందంగానే ఏం చేస్తాం, ఈ పుష్పం ఇస్తే ఏం చేస్తాను, కళ్ళకు అద్దుకుంటాను. ఏం పిచ్చివాడాను, పిచ్చి కూదంది కళ్ళకు అద్దుకుంటామేమిటి? పుష్పం ఉన్నది పరమాత్మ. హిందువుల భావన చూడండి ఎంత గొప్ప భావన. జీతం ఇస్తే చేతికి ఇస్తే కళ్ళకు అద్దుకుంటావు, చీర కొనుక్కుంటే దేవుని దగ్గర పెడతావు, పుస్తకం కొనుక్కుంటే దేవుని దగ్గర పెడతావు, దానికి కుంకం పెడతావు. ఏమిటది? భగవంతుడు, అన్నీ భగవంతుడే. ఆయనే ఇచ్చాడు, ఆయనదే కనుక ఆయనకు ఒకసారి చూపించి నేను వాడుకుంటాను. దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ. పరమాత్మ ఆత్మస్వరూపం ఈ శరీరంలో దేవాలయంలో ఉన్నాడు. అందుకని ఏం చేస్తాను, స్నానం చేయించి అభిషేకం చేసి, తల స్నానం అభిషేకమే చేసి, పూలు పెట్టి కుంకం పెట్టి పౌడర్ రాసి అలంకారం చేసి, దీనికి అన్నం పెట్టి నిద్రపుచ్చి, ఎందుకంటే ఆయన ఉన్నాడు నేను, అందుకని ఆయనది కనుక నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా అనుకున్నాం అనుకోండి, ఈ ఆలోచనతో ఉంటే కోపం, తాపం, ఈర్ష్యలు వస్తాయా? ఈ ఆలోచన చింతన ఉంటే మనకు వచ్చినా కూడా పారిపోతాయి. చెట్టు కింద కూర్చొని చప్పట్లు కొట్టామనుకోండి, పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఎగురుతాయా లేదా? చప్పట్లు కొట్టండి చెట్టు కింద కూర్చొని, పక్షులు ఎగిరిపోతాయి. అదేవిధంగా మనం భగవత్ చింతన చేస్తూ మంచి ఆలోచనతో ఉన్నాం అనుకోండి, మనసులో ఉన్న రాగద్వేష పక్షులన్నీ ఎగిరిపోతాయి. కుళ్ళు, కుతంత్రం, కుట్ర, అన్ని చెడు చెడు ఆలోచనలు వస్తాయి చూసారా, అవన్నీ కూడా బలహీనమైపోయి కనుమరుగైపోతాయి. అప్పుడు మనిషి ఏమవుతాడో తెలుసా? మనిషి అవుతాడు, దేవుడు అవుతాడు. మానవుడే దేవుడు. మానవుడిలో ఉన్న పశుత్వం పోయి రాక్షసత్వం పోతే దేవుడు కాకేమవుతాడు? నడిచే దేవుడు అవుతాడు. కనుక మనిషి కావాలి, దేవుడు కావాలి, అంతేగాని పశువు కాకూడదు. అందుకని మనలో ఉన్నటువంటి పశుతత్వం, రాగ ద్వేష కోప తాప అనుమానం భేదం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు అవన్నీ, వాటిని అక్కడికక్కడే ట్రిమ్ చేయాలి. ట్రిమ్ ట్రిమ్ అంటారు చూసారా, గార్డెన్లో పెరగకూడని మొక్కలు ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు, కలుపు మొక్కలు, అప్పటికప్పుడు పీకేసేయాలి. అదేవిధంగా మనలో ఉన్నవి కూడా పీకేసేయాలి. ఎలా పీకేస్తాం? భగవన్ నామం చేస్తూ ఉంటే, సత్సంగం చేస్తూ ఉంటే, శాస్త్రం వింటూ ఉంటే అవన్నీ వావిడితే అవే పోతాయి చిన్నగా. అంతేగాని ఏమి చెయ్యకుండా, చదవకుండా, జపం చెయ్యకుండా, ధ్యానం చెయ్యకుండా, పూజ చెయ్యకుండా, ఏమి చేయకుండా, నేను ఎట్లా సుఖంగా ఉంటాను, నేను ఎలా శాంతిగా ఉంటాను, నేను ఎట్లా ఆనందంగా ఉంటాను, ఎట్లా ఉంటావు? ఆనందంగానే ఉండలేవు, ఇంపాసిబుల్. అందుకని ఎంత సాధన చేస్తే అంత శాంతి, ఎంత భగవత్ చింతన చేస్తే అంత శాంతి. ఇదేమి చేయకుండా శాంతి కావాలి, ఆనందం కావాలి. ఆయన ముఖాన కొంచెం చక్కెర వేసి పొద్దున పూట ఒక స్పూను తిను చాలా, ఇంక దారులే నీకెందుకు, నేను తింటాను. అలా చేస్తే అశాంతే వస్తుంది. అర్థమైందా? భగవంతుడి చింతనతో మనస్సు తన్మయం కావాలి, అప్పుడు శాంతి వస్తుంది. అలా లేని వాళ్ళకి శాస్త్రం వంట పట్టదు, శాస్త్రం అవ్వదు. శాస్త్రం అలా చదివే వాళ్ళకి, ఆ శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి శాస్త్రానికి అనుగుణంగా పంపిస్తాడు ఆయనే క్లాసుకి, అంత లైన్ క్లియర్ చేస్తాడు. శాస్త్రం నిరాటంగా చదివేస్తూ ఉంటాం మనం, అక్కడికక్కడికి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది చదువు. ఎందుకంటే ఆయన అంత క్లియర్ చేసుకుంటూ వెళ్తాడు మనం నడిచే ముందే. రోడ్డు వస్తున్నాడు నా భక్తుడు, భక్తుడు వస్తున్నాడని చెప్పి అన్ని లైన్ క్లియర్ చేస్తాడు. మనకు భక్తి లేదనుకోండి, శ్రద్ధ లేదు శాస్త్రం మీద, ఆయన లైన్ క్లియర్ చేస్తాడు? మన ప్రయత్నం లేక ఆయన్ని తొందర పెట్టాలి మనం, అప్పుడు ఆయన రోడ్డు క్లియర్ చేస్తాడు. ఆరోగ్యము ఇస్తాడు, ధనము ఇస్తాడు, సమయము ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, మనసు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ మన ప్రయత్నం లేకపోతే ఆయన నడవడు ముందు. అర్థమైందా? కనుక మనల్ని మనం ప్రయత్నం తయారు చేసుకోవాలి మొదట, అప్పుడే ఇది జరుగుతుంది. కనుక అర్జున, నేను మణులలో సూత్రంలాగా ఉన్నాను, నాకంటే వేరుగా ఏమీ లేదు ప్రపంచంలో. అందుకని ఈరోజు ఏం చేయాలి మీరు, ఈరోజు నుంచి సర్వం కృష్ణమయం, సర్వం శివమయం. ఇప్పుడు శివుడు భక్తుడు అయితే సర్వం శివమయం, కృష్ణ భక్తుడు అయితే సర్వం కృష్ణమయం, దేవి భక్తుడు అయితే సర్వం దేవీమయం. ఆ పరమాత్ముడే అనేక రూపాలలో ఉన్నాడు. అప్పుడు అందరిని ప్రేమించగలుగుతాం. అందరిని ప్రేమిస్తానండి ఆ వ్యక్తిని తప్ప. ఆ వ్యక్తి ఏమైనాడు, అక్కడ ఉన్నాడా లేదా దేవుడు, ఉన్నాడా లేదా? నువ్వు ద్వేషించే కొద్దీ ద్వేషం రగులుతుంది నీకు, ఇక్కడ అల్సర్ వస్తుంది, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ద్వేషం వల్ల. అనేక ముందు వాళ్ళని ప్రేమించు. ఎవరినైతే ద్వేషిస్తున్నావో ఆ వ్యక్తిని పూజించు, ధ్యానించు, జపించు భగవంతుడిగా. అది చెయ్యగలగాలి, అది గొప్పతనం అంటే మనిషి. చూసారా, భక్తుడంటే ఎలా ఉండాలి అనేది భగవంతుడు దిగొస్తాడు, దేవుడు దిగొస్తాడు. దిగి రాక ఏం చేస్తాడు, భక్తుడి కోసం దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయనకి బలహీనత అదే. భగవంతుడికి ఒక బలహీనత ఉంది తెలుసా, వీక్నెస్. లోకంలో చాలా మందికి చాలా వీక్నెస్ ఉంది, ఉన్నట్టే భగవంతుడికి ఒక వీక్నెస్ ఉంది. భక్తుడు కనుక హృదయపూర్వకంగా తలుచుకుంటే దిగి వస్తాడు, దాంట్లో సందేహం లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్తారా? హృదయంలోనే ఉన్నాడు. ఎందుకు? ఆయన పోలేడు బయటికి. ఎందుకని? ఆయనకి ఇది మంచి స్థానం, ఎందుకంటే నన్ను గురించి చింతన చేస్తున్నారు, నా గురించి చెప్తున్నారు. ఈ స్వామిని నేను ఇక్కడే ఉంటాను, అప్పుడు ఈ భక్తులు వీళ్ళు కూడా నా గురించే వింటున్నారు, సంతోషంగా వింటున్నారు, నా గురించి ఎంతో ఇష్టపడుతున్నారు. స్వామిని అప్పుడు మీ హృదయంలో ఉంటే మా హృదయంలోకి ఎట్లా వస్తారాయన? అయ్యి నేను అంతటా ఉన్నా, అంతటా ఉన్నాను కనుక అందరిలో ఉన్నాడు. అందరిలో ఉండేది ఆ పరమాత్ముడు ఒక్కడే. కనుక దేవుణ్ణి ఎక్కడ చూడాలి చెప్పండి. ఇప్పుడు తిరుపతికి వెళ్తాం, తిరుపతి ఇక్కడే ఉంది. చూసారా, శబరిమల ఎక్కడుంది? ఇక్కడే ఉంది. హృదయమే శబరిమల. రామేశ్వరం ఎక్కడుంది? హృదయమే రామేశ్వరం. ఆ స్థితికి ఎదగాలి, అది నిజమైన భక్తి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.